Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం May 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ నేటి తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. నేటి తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం క్రితం వారం ఆ కిందటి గురువారం కూడా ఆనాటి ప్రజల వినోద కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ వచ్చాము. అందులో భాగంగానే హరికథలు అలాగే వీధి నాటకాలు, అంటే వీటినే వీధి భాగవతాలు అని కూడా అంటారు, అలాగే నాటకాలు, వీటి గురించి చెప్పుకున్నాము. హరికథల్లో కొంత భాగం అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గురించి, వారి గురించి చెప్పుకుంటూ ఆపాం కదా. ఆ తరువాయి భాగం హరికథలకు సంబంధించి ఇప్పుడు చెప్పుకుందాము. ఆ తర్వాత ఆనాటి వినోద కార్యక్రమాల్లో మరో అంశం గురించి చెప్పుకుందాం. అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు 80 సంవత్సరాలు జీవించారు. వీరి శిష్యులైన వారు నారాయణదాస్ గారి సంప్రదాయాన్ని అపారంగా ప్రచారం చేశారు. వీరే కాక ప్రాణ్యం సితార భాగవతార్, పట్రాయిని సీతారామ శాస్త్రి గారు, ప్రయాగ సంగయ్య గారు, బాలాజీదాస్ గారు, కోసూరి భోగలింగదాసు గారు, తంపిళ్ళ సత్యనారాయణ గారు, ఎరుకయ్య గారు మొదలైన మహామహులెందరో ఆంధ్రదేశంలో హరికథా గానాన్ని ప్రచారం చేశారు. ఆధునిక హరికథ భాగంలోకి వస్తే గతంలో కేవలం పురుషులు మాత్రమే హరికథ గానం చేసేవారు. ప్రస్తుత కాలంలో స్త్రీలు కూడా హరికథ గానం చేయడం పరిపాటి అయిపోయింది. వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా తమ వంతు సహకారాన్ని ఇస్తూ ఉండడంతో హరికథా కళాకారిణులు బహుముఖంగా అభివృద్ధి చెందుతున్నారు. ఆధునిక కాలంలో స్త్రీలు కూడా హరికథలు చెప్తున్నారని చెప్పుకున్నాం కదా. హరికథలో మొదటిది తాళ్ళూరి నారాయణ కవి గారు రాసిన మోక్షగుండ రామాయణం అని చెప్పుకోవచ్చు. తర్వాత సింగరిదాస్ గారు, నరసింహదాస్ గారు, సంగడిదాస్ గారు మొదలైన వారు అనేక హరికథలు రాసి గానం చేశారు. అయితే హరికథకు అంతులేని ప్రాచుర్యాన్ని, కథకులకు మార్గనిర్దేశాన్ని చేసిన హరికథా పితామహుడు మాత్రం అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారే. నారాయణదాస్ గారి సమకాలికులుగా చొప్పల్లి సూర్యనారాయణ గారు, బాలాజీదాస్ గారు, చేవూరి ఎరుకయ్యదాసు గారు, పాణ్యం సీతారామ భాగవతార్ గారు, ప్రయాగ సంగయ్య గారు, కోడూరు భోగలింగదాసు గారు వంటి వారు సుప్రసిద్ధులు. దాసుగారి శిష్యుల్లో పశుమర్తి కృష్ణమూర్తి గారు, వాజపేయాజుల వెంకట సుబ్బయ్య గారు, నేతి లక్ష్మీనారాయణ గారు, పుచ్చల భ్రమరదాసు గారు, మైనంపాటి నరసింగరావు గారు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసు గారు, ముసునూరు సూర్యనారాయణ గారు, పరిమి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ములుకుట్ల పున్నయ్య గారు, అద్దేపల్లి లక్ష్మణదాసు గారు వంటి వారెందరో ఉన్నారు. ఆ శిష్యులకు శిష్యులు, ప్రశిష్యులు హరికథా గానాన్ని సుసంపన్నం చేశారు. దాసుగారి సమకాలీనులైన శ్రీ చొప్పల్లి సూర్యనారాయణ దాసు గారి శిష్యుడు సామవేదం కోటేశ్వరరావు భాగవతార్ గారు. వీరు దివంగత రాష్ట్రపతి శ్రీ వివి గిరిగారి పిలుపు మేరకు రాష్ట్రపతి భవనంలో 4 రోజుల పాటు హరికథా గానం చేసి రాష్ట్రపతి గారిచే తగు రీతిన సత్కారాన్ని కూడా పొందారు. నాటి ప్రజాప్రతినిధులు కూడా హరికథలను ఎంతగా ఆదరించేవారో ఈ ఉదంతం ద్వారా మనకు అర్థమవుతోంది కదా. అలాగే ఆర్ దుర్గాంబ గారు, బెజవాడ నాగరాజకుమారి గారు వంటి భాగవతారిణుల ప్రేరణతో ఇప్పుడు అనేక మంది భాగవతారిణులు హరికథా గానం చేస్తున్నారు. ఈ విధంగా హరికథ నాటికి నేటికి కూడా సజీవంగా నిలిచి ఉంది. అయితే చాలా వరకు సినిమాలు, టీవీలు, ఈ సోషల్ మీడియా వీటి ప్రభావం వల్ల వాటి ప్రభావం తగ్గిందనే చెప్పాలి. కనుక మనం మళ్ళీ అటువైపు మళ్ళీ ఆ కళలను మనము బతికించుకొని మనం వాటిని ఆదరించినట్టయితే చాలా బాగుంటుంది. వాళ్ళకి కూడా, వాళ్ళు డబ్బు కోసం వచ్చిన వారు కాదు, వాళ్ళు ఈ వీటి పట్ల ఈ కళ పట్ల ఇష్టంతో మాత్రమే వచ్చారు తప్ప ఈ కథకుల్లో ఎవరిని చూసినా కూడా ఈ కథల ద్వారా డబ్బు సంపాదించినట్టుగా నేనైతే చూడలేదు. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, ముందుగా చెప్పినట్టుగానే అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారు మా తాతగారికి చాలా మిత్రులు, మంచి మిత్రులు. అలాగే మా చిన్నాన్నగారు కూడా హరికథ చెప్తారు. ఆయన కూడా, ఆయన తెలుగు పండిట్ మామూలుగా. ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటూ పండగ రోజుల్లోని జాతరలు జరిగినప్పుడు హరికథ గానం ఉట్టినే పాపం చేసేసి వచ్చేవారు. వీళ్ళు డబ్బుల కోసం చెయ్యడం అనేది ఎక్కడ జరగదు. కేవలం ఆ భగవంతుడికి ఈ కథాగానం ద్వారా దగ్గర అవ్వాలి, అలాగే మనకి ప్రేక్షకులకి ఈ కథాగానం ద్వారా ఈ వాళ్ళకి తోచిన పురాణాలని కానీ వేరే ఏవైనా కథల్ని కానీ మనకి తెలియజెప్పాలి అనే తాపత్రయమే వాళ్ళలో కనబడుతుంది తప్ప. అలాగే ఆడవారి కథాగానాలు కూడా నేను చాలా చూశాను. అది నిజంగా నాటకాలు, బుర్రకథలు, హరికథలు, నేను ఇలాంటివి అన్నీ చూడడం, వీధి భాగవతాలు అన్నీ చూశాను. అది నా అదృష్టమనే చెప్పాలి. ఇందుకు కొంతవరకు నేను చెప్పక తప్పదు, ఈ సోత్కర్ష అయిన మా తాతగారైన శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు రంగస్థల నటులు, ప్రముఖ రంగస్థల నటులు. ఆయన శ్రీకృష్ణుడి వేషానికి పెట్టింది పేరు. అందుకని ఆయన ద్వారా నేను చాలా నాటకాలు, హరిశ్చంద్ర, చింతామణి ఇవి, అలాగే బుర్రకథలు. మా ఇంట్లో ఏ పండగ అంటే ఇంట్లో మేము చేసుకున్న ఏ కార్యక్రమానికైనా, ఓ పెళ్ళైనా, ఒడుగు ఉపనయనం ఒడుగు, అలాగే ఏవైనా నోములు, పెద్ద పెద్ద నోములు, లక్షవత్తుల నోములు, లక్ష కుంకుమార్చనలు ఇలాంటివి మా నాన్నమ్మగారు ఏ నోము పట్టినా సరే అవిధిగా మాకు హరికథలు, అలాగే బుర్రకథలు ఇవే పెట్టించేవారు మా తాతగారు. ఏనాడు కూడా మేము సినిమాలు వేయడం మా ఇంట్లో ఇవి ఎరగం మేము. అవి చూస్తూ పెరిగాను కనుక నాకు కూడా ఈ కళలంటే చాలా ప్రేమ అన్నమాట. ఇప్పటికీ ఎక్కడైనా ఒక నాటకం జరుగుతుందన్న, హరికథ బుర్రకథ ఉందన్న, నేను వెళ్ళిపోయి ముందు వరుసలో ఉంటా. కానీ ఈ రోజుల్లోని కొంచెం ఈ సినిమా పాటల ప్రభావం వీటి మీద పడిపోయింది. కొంతవరకు నేను చూశాను. ఒకసారి ఇలాగనే బుర్రకథకి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటే పాట మధ్యలోనే చెప్పకూడదని ఒక ఐటమ్ సాంగ్ వాళ్ళు పెట్టేసరికి ఇంకా నేను చూడలేక లేచి వచ్చేసాను. ఎందుకంటే ప్రజలు ఆదరిస్తున్నారని మేము ఇవి పెడుతున్నాము అనేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు వేస్తున్నారు కనుక మేము చూస్తున్నాము అని వీళ్ళు అంటున్నారు. ఇది ఎలా ఉందంటే విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా అంటే చెప్పలేము. కనుక ఈ పోకడలు పోకుండా ఒకసారి చింతామణి నాటకంలో కూడా నేను ఇలాగ ఒక ఐటమ్ సాంగ్ పెట్టడం అంటే, చింతామణి నాటకంలో చింతామణికి చెల్లెలు ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి పాడినట్టుగా పెట్టడం, అది కూడా నేను చూశాను ఒకసారి నాటకంలో. బాధ అనిపించింది, ఎందుకు ఇలాంటి పోకడలకి తావిస్తున్నారు, ఎందుకు ఇలాంటివి వీటిల్లో చోటు చేసుకుంటున్నాయి అని బాధ వేసింది. ఇది ఫ్రెండ్స్ హరికథల గురించి. ఇక ఆ తర్వాత మనం ఆనాటి వినోద కార్యక్రమాల్లో మరొక ముఖ్యమైన వినోద కార్యక్రమం బుర్రకథ. ఇది ఈ బుర్రకథ కూడా వీటిలాగే ప్రజలకి ఎంతో విజ్ఞానాన్ని అందజేసింది. అది ఆ బుర్రకథ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జానపద విజ్ఞానం అనంతం. అందులో జానపద కళలు ఒక భాగం. ఈ జానపద కళల్ని జానపద ప్రదర్శన కళారూపాలు అనడం సముచితం. వీటిలో ప్రముఖ జానపద ప్రదర్శన కళారూపం బుర్రకథ. ఈనాడు ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని ప్రసాదించి ఉత్తేజపరిచి చైతన్యవంతుల్ని చేయగలిగిన మహత్తర మాధ్యమం బుర్రకథ. అందున ప్రజానాట్య మండలి ప్రసార సాధనాల్లో అత్యుత్తమ ప్రదర్శన కళారూపం ఈ బుర్రకథ. అంతేకాక సులభంగా ఉండే ముగ్గురు వ్యక్తులు, ప్రధాన కథా ప్రవర్తకుడు, ఇద్దరు వంతలతో ప్రదర్శింప వీలయ్యే జానపద ప్రదర్శన కళారూపమే ఈ బుర్రకథ. ఆధునిక యుగంలో అధ్యయన సౌలభ్యం కోసం ఈ జానపద విజ్ఞానం 4 విధాలుగా విభజించబడింది. మౌఖిక జానపద విజ్ఞానం, సాంఘిక జానపద ఆచారాలు, జానపద వస్తు సంస్కృతి, జానపద కళలు అని 4 భాగాలుగా విభజించారు. ఇందులో నాలుగవ విభాగమైన జానపద కళలు సంగీతం, నృత్యం, రూపకం అని మళ్ళీ మూడు విధాలుగా విభజించబడ్డాయి. అలాగే ఈ మూడు విభాగాలు కూడా రెండు రెండు విధాలుగా సంగీతం వాద్య సంగీతం అని, గాత్ర సంగీతం అని, నృత్యం పాటతో కూడిన నృత్యం, పాటలేని కేవల నృత్యం అని, రూపకం ధార్మిక రూపకం, భౌతిక రూపకం అని మళ్ళీ విభజించబడ్డాయి. ఈ బుర్రకథలకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
మౌనం ఈ విజయం ఇదేనా, ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం ఈ విజయం ఇదేలే, ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక.
మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా తెలియ కానుక. ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక.
ఆహా ఓహో కనులు కలసి అనువరించు ప్రణయ భావ గీతిక.
ఈ మౌనం ఈ విడియం ఇదేలే, ఇదేలే మగువ కానుక. ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక.
ఎంత ఎంత ఎడమైతే, ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఈ మౌనం ఈ విజయం ఇదేనా, ఇదేనా తెలియ కానుక.
ఈ మౌనం
ఓహో
ఈ విడియం ఇదేలే, ఇదేలే మగువ కానుక.
హలో, నేను మీ శ్రావణ భార్గవి అండ్ మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం. విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. ఈ జానపద కళలకు జానపద విజ్ఞానంలోని ఇతర విభాగాలతో సంబంధం ఉంది. సంగీత నృత్య రూపకాలకు జానపద సాహిత్యంతోనూ పండుగ పబ్బాలు వినోదాలు ఆటలు నమ్మకాలు మతం మొదలైన వాటితోనూ సంబంధం ఉంది. సంగీత వాద్యాలు రూపకాలలో వేషభాషలు చిత్రకళ శిల్పం మొదలైన వాటి వాడకం ఉంటుంది. కాబట్టి జానపద కళలు తక్కిన జానపద విజ్ఞానాంశాలు పరస్పరం పూరకాలనడం స్పష్టంగా తెలుస్తోంది. ఆది మానవుడు తనలో కలిగిన భావోద్వేగానికి అనుగుణంగా లయాన్వితంగా నాట్యం చేయడం నేర్చుకున్నాడు. ఆ వెనుక తోడుగా మాటలు నేర్చి పాట పాడడం సాగించాడు. వీటికి వాద్యాలను సహాయంగా గ్రహించాడు. అప్పటి నుంచి జానపదుడు గేయాలను క్రమంగా గేయ గాథలను ఆలపించి అభినయించి తన ఆనందాన్ని దుఃఖాన్ని కష్టాన్ని నష్టాన్ని తెలుపుతూ పలు భావాల ప్రకటనను చేయనారంభించాడు. అంటే ఆట మాట పాట క్రమంగా వికాసం చెందాయి. ఇలా ప్రారంభమైన ఈ గేయగాథల్లో విజ్ఞానమంతా ఇమిడి ఉంది. ఈ ప్రాచీన విజ్ఞానం సంస్కృతి సంపన్నమై ఉంది. సంఘ జీవన రీతి విదితమవుతుంది. ఆనాటి మానవుల్లో ప్రముఖంగా వెలసిన మతం ప్రాధాన్యం వహిస్తుంది. ఈనాటి మత స్వరూపానికి మౌలిక అంశంగా ఆనాటి మతం ఉండేదని తెలుస్తోంది. ఆనాటి మానవునకు తెలియని విశ్వసించిన అతి మానుష శక్తులకు సంబంధించినదే ప్రాచీన మతం. జానపద గేయ గాథలను శిష్ట సాహిత్యంతో పోల్చినప్పుడు ఏమాత్రమూ పోలిక కనిపించదు. అలంకారాలు శబ్దాడంబరాలు వర్ణన వైదగ్ధ్యము మొదలైన లక్షణాలేవీ ఉండవు. జానపదులకు సహజమైన రీతిలో అతి సామాన్య పద్ధతిలో నిసర్గ మనోజ్ఞంగా ఈ కళారూపాలుంటాయి. అందువల్లనే అనాది నుంచి పండితుల అనాదరణకు గురు అయ్యి నశించిపోగా మిగిలినది ఈమాత్రం పామరజన సముదాయంలో బతికి బట్టకట్టి జీవిస్తున్నాయి. అందుకు అట్టడుగు సమాజంలోని గాయక భిక్షకులే వీటి పరిరక్షణకు కారకులవుతున్నారు. గ్రామీణ ప్రజల్లో ఇంకా మేల్కొన్న సృజనాత్మకత వీటిని సంరక్షిస్తూ ఉంది. ఇవి జనప్రియ కళారూపాలు, కళ జీవిత కళ ప్రతిబింబం. దానికి నిదర్శనాలే ఈ జానపద కళారూపాలు. అతి సామాన్యమైన జీవన రీతిని అనుభూతులను ఆచార వ్యవహారాల్ని విశ్వాసాల్ని ప్రతిబింబించే విధంగా జానపద కళాకారుడు నిర్మించుకుంటాడడం గూఢ జానపద కళారూపాలే ఆ కళాకారుడి జీవన రీతికి దర్పణం అండం ఎంతైనా సమంజసం. ఇందాక పేర్కొన్నట్లు జానపద కళలు అనబడే ఈ విభాగంలో సంగీతం నృత్యం అభినయం ఉండే ప్రదర్శన కళలు చేరుతాయి. గాత్ర సంగీతం వాద్య సంగీతంతో పాటు తోలుబొమ్మలాటలు యక్షగానం జంగం కథలు బుర్రకథలు వీధి భాగవతాలు కోలాటం పగటివేషాలు బహురూపులు గారడి విద్యలు మొదలైన కళారూపాలు ఇందులో ప్రాముఖ్యత వహిస్తాయి. జానపద కళలు అనడం కంటే ప్రజా కళలు అనడం సముచితం. జానపద కళారూపాలు అనే కంటే ప్రజా ప్రదర్శన కళారూపాలు అనడం మరింత సమంజసంగా ఉంటుంది. ఆధునిక యుగంలో బుర్రకథలు అత్యంత ప్రాముఖ్యతను వహిస్తాయి. ప్రదర్శన కళారూపాల్లో వీటికి విశిష్ట స్థానం ఉంది. బుర్రకథల లక్షణాల స్వరూప స్వభావాలను తెలుసుకునే ముందు బుర్రకథల పుట్టుకను గూర్చి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆచార్య నాయని కృష్ణకుమారి గారు ప్రాచీనమైన జానపద గేయ గాథల్లో ముఖ్యంగా జంగం కథలే బుర్రకథలకు మూలమని నిరూపించారు. నాటకం లలిత కళల సమాహార రూపం, అలాగే బుర్రకథ సంగీతం, నృత్యం, అభినయం, రూపకం అనే జానపద ప్రదర్శన కళారూపాల సమ్మేళనం. చెవికి ఇంపు కలిపే సంగీతం, కంటికి వినోదాన్ని పంచే నృత్యాభినయం, మనస్సును మురిపించే చమత్కారవంతమైన మాటలు, పాటలు, పద్యాలు, హాస్యము, వంతల వింతల వినోదము సామాన్యుల్నే కాక అసామాన్యుల్ని, మాన్యుల్ని ఆకర్షించేవి ఈ బుర్రకథలు. ఇవి బహుశా అతి ప్రాచీనమైనవై ఉండవచ్చు, కానీ కాలాన్ని నిర్ణయించే చరిత్ర ఏది మనకి అందుబాటులో లేదు. అయినా సంబంధిత జానపద గేయ గాథా ప్రారంభ వికాసాలను పరికిస్తే బుర్రకథ ప్రాచీనత మనకి విదితం అవుతోంది. ఈ గేయగాథల్ని సంగీతంతో, వాద్యాల సాయంతో, వంతల తోడ్పాటుతో, పదాన్యాస హస్తచలనంతో రసస్ఫూర్తివంతంగా గాథా ప్రవర్తకులు నిర్వహిస్తారు. సాహిత్యంతో పాటు గాథా ప్రవర్తకుని అంగవిన్యాసాది, ముఖ కవళికలు మొదలైన వాటి అభినయాన్ని ప్రేక్షకులు ఆనందిస్తారు. కాబట్టి వీటిలో సామాన్య జనజీవన రీతి, నాటకీయత, గానమనే లక్షణాలు మూడు జనాకర్షణ కలిగించే గుణాలు. కథకుడు కాలికి గజ్జె కట్టి కించిదవయవ చలనమున, పదవిన్యాసమున లయబద్ధముగా ప్రజాసమూహమునెదుట గానము చేయును. ఇట్టి వానికే ఆంధ్రదేశమున బుర్రకథలనియు, జంగము కథలనియు, పదములనియు, తందాన కథలనియు, పురాణ కథలనియు, పురాణములనియు, కథలనియు వ్యవహారము కలదు. కథకుడు చేతియందు సొరబుర్రతోనో గుమ్మడి బుర్రతోనో చేసిన తంబూరను, శారద వంటి వాద్యములను ధరించి వాని ధ్వనులతో మేళవించిన గానము గల కథలను పాడుటచే వీనికి బుర్రకథలు అనే పేరు వచ్చింది. ఈ పేరు విరివిగా సర్కారు ప్రాంతం నందు వాడబడుచున్నది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలందు, పల్నాటి ప్రాంతం నందు ఈ పేరు యొక్క వాడుక చాలా ఎక్కువ. ఈ కథలకు జంగం కథలన్న పేరు కోస్తా జిల్లాల్లో ప్రచారం వచ్చింది. జంగం శబ్దం కుల సంబంధితమైనది కాక బసవేశ్వర స్థాపితమైన వీరశైవ మతావలంబులు జంగాలని పిలువబడేవారు. వీరశైవ మత ప్రచారానికై వీరు శివభక్తుల గాథలను పాడి వినిపించేవారు. ఇవి జంగాలు చెప్పే కథలు కనుక జంగం కథలు. ఈ జంగాల గురించి ఆచార్య బి రామరాజు గారు వివరంగా తెలిపారు. ఈ జంగం కథలను పాల్కురికి సోమనాథుడు గారు పేర్కొన్నారు. అయితే ఈ జంగాలు కథలు చెప్పే తీరును పాల్కురికి గారు పేర్కొనలేదు. పిచ్చుకుంట్లు, ఎర్రగొల్లలు, వీరముష్టులు, శారదకాండ్రు మొదలైన వారందరూ శైవులు. జంగం అంటే శివ సంబంధి, శివభక్త సంబంధి కథలను చెప్పేవారని ఆచార్య కృష్ణకుమారి గారు వివరించారు. ఈ జంగాలను వారు వాయించే బుడిగను బట్టి బుడిగ జంగాలని అంటారు. ఇంకా పిడికి జంగాలు, ఈత ముక్కల జంగాలు, శెట్టి బలిజిల జంగము తెగకు చెందినవారని తెలుస్తుంది. ఈ జంగాలు చెప్పే కథలే జంగం కథలు. ఇవి ఈనాటి బుర్రకథలకు పూర్వరూపాలు. పైన పేర్కొన్నట్టు శారదకాండ్రు శారదను, జంగాలు బుడిగలను వాద్యాలుగా పాడుతారు. రెండింటిలోనూ వంతల యొక్క ప్రాముఖ్యత ఉంది. ఒకరు కానీ ఇద్దరు కానీ వంతలు ఉంటారు. సాధారణంగా వంతలు గుమ్మెటలను వాయిస్తారు. ఈ సందర్భంలో ధేనువకొండ వెంకయ్య గారు రచించిన విరాట పర్వం జంగం కథను స్మరించవలసి ఉంది. అందులో జంగం కథను ప్రవర్తింపజేసే రీతిని, లక్షణాన్ని వివరించిన తీరును గమనించాలి. విభూతిరేఖలు తీర్చి, నిలువుటంగీని ధరించి, చేతిలో రుమాలు దాల్చి, తలకి పాగాను ధరించి, వల్లెవాటును దాల్చి, జోడుగుమ్మెటలు వాయిస్తూ, తంబూరా భుజాన ధరించి, కాలికి కట్టుకున్న గజ్జెలు ఘల్లు ఘల్లుమని మోగుతూ ఉండగా నాట్యం చేస్తూ ఒకడు, వంత పాడుతూ చెంగున దూకుతూ మరి ఒకడు, సభలోని వారికి కథా వివరాలు చెప్పడమే జంగములకు జీవన విధానం అని చెప్పారు. ఈ జంగం కథల లక్షణాలే దాదాపుగా బుర్రకథ లక్షణాలు అనడంలో సందేహం లేదు. ఇందులో బుర్రలు కాక బుడిగలనే గుమ్మెటలుగా పేర్కొనడం జరిగింది. బుర్రకథను తెలుగు జాతి ప్రాచీన సంగీత రూపకమని నిరూపించిన తిరుమల రామచంద్ర గారు దీని లక్షణాలను కూడా వివరించారు. బుర్రకథ అనే వ్యవహారం ప్రధాన కథకుడు శృతి సారించే తంబూరా బుర్రను బట్టి వచ్చింది. తందాన కథ, తందాన పాట అనే వాడుక తందాన తందాన అని వంతలవారు చేసే అనుశృతిని బట్టి వచ్చింది. ప్రధాన కథకుడు ఒక చేత్తో శృతి కోసం తంబూరా మీటుతూ జేబురుమాలు వంటి గుడ్డ కొసను కట్టిన జంతరను బొటనవ్రేలికి తొడుక్కున్న మరొక చేత్తో తాళం వేస్తూ కథ చెబుతాడు. తాళం వేసే జంతరను గుంబీలు అందెలు అనడం కూడా కద్దు. ఆ వెనుక ఇద్దరు స్త్రీలు గుమ్మెటలు వాయిస్తూ వంత పాడతారు. వంతకు ఇద్దరు ఇంతులు కావాలని సిరిజంగాలు రెండు పెండిండ్లు చేసుకోవడం కూడా ఆచారం. ఇది దీని ప్రత్యేకత. నేడు బుర్రకథలో గుమ్మెటను వాయించేవారు స్త్రీలే అయినా గాయకుడు కథకుడు మాత్రం పురుషుడే. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు ఇలా వివరించారు. గుంబిత శబ్దమే గుమ్మెట వాద్యమని, ఇది గంభీరంగా గుంభనంగా ఉండే ధ్వని కావడం వల్ల ఇది గుంభిత అయిందని, వీటిని స్త్రీలు వాయించినట్లే ఈనాడు పురుషులు స్త్రీలు కూడా వాయిస్తున్నారని, దీన్ని ఢక్కి అని కూడా అంటారని వివరించారు. యక్షగానాలు యక్షులు వినిపిస్తే బుర్రకథలను జంగాలు పాడి వినిపిస్తారు. యక్షగానంలో సూత్రధారి విదూషకులు ఉండగా బుర్రకథలో వంతలున్నారు. హాస్యం రెండిట్టా సమానమే. ఇవి ఫ్రెండ్స్ బుర్రకథకి సంబంధించిన కొన్ని విశేషాలు. మరికొన్ని విశేషాలు ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ తెలుసుకుందాము. ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ వెంటనే వచ్చేస్తాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సంతసింతగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా, సేవలతో అత్త మామ సంతసింతగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా సతిజే గృహసీమనుగా చే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్డ్ టు మై ఇన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం ఫ్రెండ్స్. ఇక బుర్రకథ నామోత్పత్తి గురించి, బుర్రకథలు ఇటీవలవని, సంప్రదాయ వీరగాథ అనుకరణలని తంగిరాల వెంకట సుబ్బారావు గారు వివరించారు. బుర్రకథ నామోత్పత్తిని గూర్చి 2 సిద్ధాంతాలున్నాయి. ఈ కథలను పాడటంలో తంబురను, గుమ్మెటలను ఉపయోగిస్తారు. తంబురతో చెప్పే కథ కావున దీనికి తంబుర కథ అని పేరు వచ్చి, ఈ పేరులోని తం అనే మొదటి అక్షరం లోపించి బుర్రకథగా మారి క్రమేణా బుర్రకథ అయిందని కొందరు చెప్తారు. మరికొందరు వేరుగా చెప్తారు. అదేంటంటే, గుమ్మెటకు బుర్రా అనే పేరు ఉందట. ఇది ఆంధ్ర ప్రాంతంలోని గుంటూరు ప్రాంతంలో ఈ పేరుని వాడుకలో ఉంది. బుర్రకథలు వాయించుచు చెప్పే కథ, అంటే బుర్రలు వాయించుచు చెప్పే కథ కావున బుర్రకథ అనే పేరు వచ్చిందట. ఇందుము మొదటి సిద్ధాంతమే సమంజసంగా ఉన్నది. గుమ్మెటలకు బుర్రలు అనే పేరు ఆ ఒక్క ప్రాంతంలో తప్ప మిగిలిన చోట ఎక్కడా ప్రచారంలో లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఇది అజ్ఞానంచే వచ్చిన అర్థ విపరిణామం కావచ్చు. తంబురా కథ అను పేరు జానపద గాథాకారులలో నేటికి కూడా విరివిగా వ్యాప్తిలో ఉన్నాయి. కనుక అసలు తంబురా శబ్దంలోనే బుర్రా శబ్దము ఇమిడి ఉంది. తంత్రి, బుర్రా ఈ రెండు కలిపితే తంబురా. కాబట్టి తంబురా కథ అను పేరు ఉండే బుర్రకథ అనే పేరు వచ్చి ఉండడం సమంజసం అనేసి ఆయన చెప్పారు. తంత్రి ప్లస్ బుర్రా ఇజ్ ఈక్వల్ టు తంబురా అని శబ్దరత్నాకరంలో సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉంది. అయితే తంబురా కథల్లో తం పోయి బుర్రకథలుగా మారడం ఎప్పుడెప్పుడు జరిగిందో తగిన ఆధారాలుంటే అంగీకరించవచ్చు. వాటిని తంగిరాల వారు చూపించలేదు. అయినా స్వరబుర్రల మూలంగానే బుర్రకథ వచ్చి ఉంటుందని భావించడమే సమంజసంగా ఉంది. ఇలాంటి బుర్రకథలకు మూలమైన కథాగేయాల పుట్టుక ఎప్పటిదని చెప్పటానికి తగిన ఆధారాలు లేవు. హాలుడు సేకరించిన ప్రాకృత గాథల్లో ఈ పాటల ప్రసక్తి ఉంది, కానీ ఆనాటి తెలుగు గేయగాథల్ని ఎవరూ సేకరించలేదు. ప్రారంభంలోని శాసనాల్లో కానీ భారతంలో కానీ వీటిని గూర్చి ఎక్కడా లేదు. నన్నెచోడుని కుమార సంభవంలో గౌడు గీతాల ప్రసక్తి ఉంది. పాల్కురికి సోమనాథుడు తోలుబొమ్మలు కొయ్యబొమ్మలు ఆడించేవారిని, భక్తకూటాల్లో భక్తుల చరిత్రలను కథలుగా పాడేవారిని, కోలాటం, గొండ్లి, పేరిణి, కేళిక ఇలాంటి జానపద నృత్యాలను వేణువాద్యాలతో పాడే ఆనందగీతాలు, శంకర గీతాలను పాడేవారిని పేర్కొన్నారు. వీటిని పాడుకునే జాతరలను సైతం ఆయన పేర్కొన్నారు. సుమారు ఇదే కాలంలో అంటే కాకతీయ గణపతి చక్రవర్తి గజ సైన్యాధ్యక్షుడైన జాయప సేనాని రచించిన నృత్యరత్నావళిలోని 5వ అధ్యాయం మొదలు 8వ అధ్యాయం వరకు గొండ్లి, పేరిణి, ప్రాంకణం, దీనినే ప్రాంకణం అంటారు, రాసకం, చర్చరి, నాట్యరాసకం, దండరాసకం, శివప్రియం, చింతు, దీన్నే ఇప్పుడు చిందు అంటారు, కందుకం, భాండికం, ఘటిసణి, చూరణం, బహురూపం, కొల్లాటం, ఈ కొల్లాటం పేరే ఇప్పుడు కోలాటంగా మారింది. ఇలాంటి దేశీయ నృత్యరీతులు వివరించబడ్డాయి. పేర్లన్నీ కూడా చాలా విచిత్రంగా, ఇందులో కొన్ని తప్ప మనకి మిగిలిన పేర్లు తెలియనివే ఉన్నాయి. మరి ఈ నృత్యరత్నావళిని అనుసరించి రామప్ప దేవాలయంపై శిల్పాలు చిత్రించారట. ఆనాటి ప్రాచీన కళ నుండి పేరిణి నృత్యం మళ్ళీ పునరుద్ధరించిన ఘనత కళాప్రపూర్ణ నటరాజ రామకృష్ణ గారిది. ఇదెంతో ప్రశంసనీయమైన సందర్భం. ఈ కళారూపాలకు బుర్రకథలను కానీ, జంగం కథలని కానీ, పదాలు కథలు పురాణాలని కానీ పేర్లు ఉండేవని తెలిపి, ఇలాంటి కథాత్మకాలైన జానపద కళారూపాలైన హరికథలు, యక్షగానాలు, బొమ్మలాటలకు గల భేద సారూప్యాలను కృష్ణకుమారి గారు వివరించారు. చాలా అంశాల్లో సామాన్యమున్న బుర్రకథకు హరికథకు భేదమే ఎక్కువ. యక్షగానంలో బుర్రకథాంశాలున్నా యక్షగాన వికాసంలో తేడా ఉంది. బుర్రకథ ఆడి చూపించేదైతే బొమ్మలాట ఆడించి చూపేది. వీటన్నిటిలో బుర్రకథకు మూలమైన జంగం కథ మాత్రం ప్రాచీనమైనది. బుర్రకథ ప్రాచీన కళారూపం, కానీ ఇప్పుడు ప్రచారంలో ఉన్నది మాత్రం ఇటీవలది. హోమర్దాయిలు, కుశలవులు ఇద్దరు ముగ్గురు కలిసి ఆడి పాడి అభినయించే రూపం నేటి బుర్రకథకు మూలం అని తెలిపి, బుర్రకథ మరాఠారాజుల కాలంలో పుట్టిందని రాంభట్ల కృష్ణమూర్తి గారు వివరించారు. పారసీక భాషలోని బళ పదానికి మరాఠీ భాషా పదం చాంగ్ చేరి చాంగ్ బళారే చాంగ్ బళ అయిందని, అలాగే బాయి అనే పదాన్ని దాదా అని మరాఠీలో అనువదించగా తెలుగులో తమ్ముడా అని చేర్చి భాయి బళానోయ్ తమ్ముడా అనే రూపం ఏర్పడిందని, రామరాజు వీరకథను రామరాజు బైఖర్ అనే రూపం ఏర్పడిందని, మరాఠీ బుర్రకథను శివాజీ కాలంలో బుర్రకథగా ప్రచారం చేసినట్లు నిరూపించారు. కానీ చాంగుబళ పదబంధం పాల్కురికి సోమనాథుడు ప్రయోగించాడు. అలరుచు బడిహారులట్ల అందరూ లలిమచ్చి చాంగుబళ అనువారు అన్నారు. అలాగే తాళపాక అన్నమాచార్యులు సైతం ఈ పదాన్ని ప్రయోగించారు. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ, దీన్ని బట్టి చాంగుబళ పదం ప్రాచీనమని, పాల్కురికి కాలానికే అది స్థిరపడి అన్నమాచార్యుల నాటికి ప్రచారంలోకి వచ్చిందని విదితమవుతోంది. ఇలాగే తందనాన, తందనాన బళ పదాలు అన్నమాచార్యుల సంకీర్తనల్లో చూడగలం. తందనాన ఆహి, తందనాన పురే, తందనాన బళ, తందనాన, ఇది పల్లవి. దీన్ని బట్టి చాంగుబళ, తందనాన, తందనాన బళ మొదలైన ప్రయోగాలు ఆనాటికే ప్రసిద్ధమై ఉన్నాయనడం సముచితం. కాబట్టి బుర్రకథ తెలుగులో ప్రాచీనమైన జానపద ప్రదర్శన కళారూపం. తరువాతి కాలంలో అది మార్పు చెంది ఈనాటి రూపంలో మనం చూస్తున్నామని రాంభట్ల కృష్ణమూర్తి గారు వివరించారు. ఇంతేకాకుండా ఈ బుర్రకథల గురించి మరింత వివరణ తెలిపారు ఈయన. బుర్రకథ అనే వ్యవహారం ప్రధాన కథకుడు శృతి సారించే తంబురా బుర్రను బట్టి వచ్చింది. తందనాన కథ, తందాన పాట అనే వాడుక తందాన తందాన అని వంతలు వేసే అనుశృతిని బట్టి వచ్చింది. కాగా శ్రీనాథుని కాలానికి వీరగుంభితల నేటి నేడు గుమ్మెటల ధుమ్ 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 కిటాత్కార సంగతితో వీరుల విందవుతున్న బుర్రకథ తెలుగువారి మౌలిక సంగీత రూపకం. ఈ మౌఖిక సాంప్రదాయాన్ని కళాకారులెందరో శతాబ్దాలుగా తెలుగు జాతి కోసం భద్రపరుస్తూ వచ్చారు. తిరుమల రామచంద్ర గారి మాటలు ఆచార్య నాయని కృష్ణమూర్తి గారి కృష్ణకుమారి గారి వివరణతో సంవదిస్తున్నాయి. నిజమే, నా చిన్నతనంలో ఈ తందాన పాటలను పాటలు అనేవారు. ఏదో ఒక వీరగాథ వ్రతకథ పాట వినిపించేవారు. ఇలాంటి తందాన పాటలను కోలాచలం శ్రీనివాసరావు గారు రామరాజు చరిత్ర నాటకంలో విజయనగర వైభవాన్ని తెర వెనుక పాడించారు. అంటే ఆ తందాన పాటలు అనేవి పల్లెటూళ్ళలో తీరిక సమయాల్లో వినోద విజ్ఞానాలకు ఉపకరించేవని స్పష్టమవుతోంది. తెలుగు బుర్రకథకు మహారాష్ట్ర పనాగా కానీ కన్నడ లావణి కానీ ఆధారాలు కావని, మహారాష్ట్ర కీర్తన పద్ధతి బుర్రకథకు కాకుండా మన హరికథకు మూలం కావచ్చునేమో అని ఊహించారు తిరుమల రామచంద్ర గారు. ఇలాగే కృష్ణకుమార్ గారు సైతం వివరించారు. బుర్రకథ ప్రధాన లక్ష్యం కథాకథనం. ప్రారంభంలో కథ మత సంబంధమై ఉండేది. తరువాత వీర ప్రశంసతో చారిత్రక సత్యాన్ని తెలుపడం ముఖ్య లక్షణమైంది. ఇది తరువాతి దశ. దీనికి గానం, నృత్యం, వాద్యం సహకారులు. యక్షగాన లక్షణాన్ని కలిగి దానికే మౌలిక రూపము అనదగ్గ ప్రక్రియగా రూపొందింది. మత సంబంధ కార్యకలాపాలను, మానవుని తొలిదశకు సంబంధించిన పురాధలను వివరించడానికి ఆడినప్పుడు ఈ ప్రక్రియ ఉద్భవించి ఉంటుంది అనవచ్చు. పండుగ పబ్బాల్లోనూ, గ్రామదేవతల జాతరలోనూ ఈ బుర్రకథలను ప్రవర్తింపచేస్తూ వచ్చారు. అయితే క్రమంగా మత సంబంధిత విశిష్టత తగ్గిపోయి సందర్భోచితంగా ప్రవర్తింపచేసే విధానం ప్రారంభమైంది, క్రమ వికాసం పొందింది. అయితే ఒక శాఖ కేవలం కొన్ని కులాల గొప్పదనాన్ని కీర్తించే కథలను చెప్పే తీరు తరువాతి కాలంలో వచ్చింది. ప్రాచీన మానవుని బుద్ధి పరిణామ వికాసాలకు నిదర్శనమైన జానపద కళారూపం అతి ప్రాచీనమైనది. కానీ ఈనాడు మనం చూస్తున్న బుర్రకథ ముఖ్యంగా ఇతివృత్తానికి సంబంధించిన దానికి, ప్రాచీనమైన దానికి ఎంతో తేడా ఉన్నమాట వాస్తవం. ఈనాటి బుర్రకథ స్వాతంత్రానికి పూర్వమే ప్రారంభమై అచిరకాలంలోనే మిక్కిలి వికాసం పొందింది. మొదట 1942 కాకుమాను సుబ్బారావు గారు బాబురావు బుర్రకథను, 1943 రష్యా వీరవనిత టాన్యా బుర్రకథను రచించారు. వీటిని షేక్ నాజర్ రెంటాల గుడ్డిజంగం గానం చేసేవారు. సుంకర సత్యనారాయణ గారు 1943 సామ్యవాద సిద్ధాంతాలతో కష్టజీవి బుర్రకథను రచించగా, షేక్ నాజర్ గారు బెంగాల్లో కరువు బుర్రకథను, తరువాత రాయలసీమ బుర్రకథను రచించి కరుణ రసాత్మకంగాను, ఆ వెనుక పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, వీరరస భరితంగాను, అల్లూరి సీతారామరాజు, బొబ్బిలి యుద్ధం దేశభక్తితో రచించి బుర్రకథాగానం చేసి ప్రజల మెప్పును పొంది బుర్రకథ పితామహ బిరుదు పొంది కనకాభిషేకాలు చేయించుకొని పెండేరం తొడిగించుకున్న గొప్ప బుర్రకథ ప్రవర్తకుడు. ఈ విధంగా బుర్రకథల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
పూచెను పూవులై చిన్ననాటి ఆశలే ఈనాడు పూచెను పూవులై
నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బుర్రకథల గురించి చెప్పుకుంటూ బుర్రకథ పితామహుడు అనే బిరుదు పొందిన షేక్ నాజర్ గారి గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఇక 1945 సుంకర సత్యనారాయణ గారు రైతు విజయం, అంతకుముందే ఏటుకూరి వెంకట నరసయ్య గారు రైతు బుర్రకథను రచించారు. ఇవి స్వాతంత్ర పోరాటంలో భాగంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కథలు 1946 to 1948 మధ్యకాలంలో అనేక బుర్రకథలు వచ్చాయి. 1947 వారణాసి సత్యనారాయణ గారి నేతాజీ రచితం, 1948 జంపన చంద్రశేఖరరావు గారు నేతాజీ జీవిత చరిత్ర, బుద్ధిరెడ్డి కోటేశ్వరరావు గారి నైజాం రజాకారుల దురంతాలు, తిరునగరి రామాంజనేయులు గారు తెలంగాణ వీరులు రచింపబడి ప్రజల్లోకి వెళ్ళాయి. ఇదే రీతిగా ప్రజానాట్య మండలి పక్షాన తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేకమైన బుర్రకథలు వచ్చాయి. తదనంతరం ఈనాడు ఉన్న తీరులో బుర్రకథ ప్రజలకు వినోద విజ్ఞానాలను ప్రసాదిస్తుంది. బుర్రకథ విశిష్టత గురించి చెప్పుకోవాలంటే మనం బుర్రకథ ప్రవర్తన, బుర్రకథ రచయితలు, బుర్రకథ ప్రవర్తకులు, బుర్రకథ వర్గీకరణ అనే అంశాలను గుర్తించవలసి ఉంటుంది. బుర్రకథ గానం చేసేవాళ్ళు ముగ్గురు. ప్రధాన కథకుడు, అతనికి అటువైపు ఇటువైపు అంటే రెండు వైపులా ఇద్దరు వంతలు అంటే వంత పాటగాళ్ళు అంటారు వీళ్ళని ఉంటారు. వీరిలో ఒకడు రాజకీయము, రెండోవాడు హాస్యము వివరిస్తారు. ప్రధాన కథకుడిని సెంటర్ అంటారు. ప్రధాన కథకుడు భుజం మీద తంబూరా మీటుతూ ఎడమ చేతి వేళలోని అందల్ని మ్రోగిస్తూ తంబూరా శృతిలో కథాగానం చేస్తారు. షరాయి నిలువుటంగి తలపాగా ధరించి కాళ్లకు గజ్జెలు ధరించి రసానుగుణంగా చిందులు తొక్కుతూ గంతులు వేస్తూ అభినయిస్తూ పాడతారు. వంతలిరువురు గుమ్మెటలు ధరించి కథాకథనంలో తాళరీతిని అందిస్తారు. ఇది బుర్రకథ గానరీతి. బుర్రకథ జానపద ప్రదర్శన కళారూపం. ఇది ప్రజాప్రదర్శన కళారూపం కూడా. ఇందులోని సంగీత నృత్యాలు దేశ సంబంధితమైనవి. ప్రజలకు దగ్గరగా ఉండే అంటే జానపద సంగీత నృత్యాలు ప్రాధాన్యం వహిస్తాయని వేరే చెప్పక్కర్లేదు. ఇక బుర్రకథ ప్రవర్తలలో ముఖ్యమైన వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి. వీళ్లలో షేక్ నాజర్ గారు, జూనియర్ నాజర్, మిక్కిలినేని, కోగంటి, కర్ణాటి, ప్రయాగ, నిట్టలా బ్రదర్స్, బెనర్జీ, లక్ష్మీకాంత మోహన్, నదీరా, పున్నంరాజు, జయంలు మొదలైన పురుషులతో పాటు శ్రీమణి, శ్రీమతి భద్రకాళి, శ్రీమతి శారద, కుమారి వాణి, తాపరాజమ్మ, వీరమాచనేని సరోజిని మొదలైన మహిళామణులు సైతం బుర్రకథగానం చేసి రాణించారు. బుర్రకథలు ఇతివృత్తాన్ని బట్టి అనేక రీతులుగా విభజించవచ్చు. ప్రబోధాత్మకాలు, చారిత్రకాలు, పౌరాణికాలు, పతివ్రత కథలు, మత సంబంధిత కథలు అని వర్గీకరించవచ్చును. వీటిలో మళ్ళీ అంతర్భాగాలను గుర్తించవచ్చు. ప్రబోధాత్మకాల్లో రాజకీయ, జాతీయ, సామాజికాలు, ప్రభుత్వ ప్రచార ప్రబోధాత్మకాలు అని విభజింపడానికి వీలుగా ఉంటుంది. అలాగే పౌరాణికాలను భారత భాగవత రామాయణ సంబంధిత ఇతరాలు అని విభజించవచ్చును. ఇన్ని రకాలుగా ఈనాడు బుర్రకథలు ప్రాముఖ్యం వహించాయి. ఇక బుర్రకథల వల్ల సామాజిక ప్రయోజనం ఏమైనా ఉందా అని ఉంది అని మనం ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పొచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమాజ ప్రజలను మేల్కొల్పి వినోదంతో పాటు విజ్ఞానాన్ని ప్రసాదించి చైతన్యవంతులను చేయడానికి ఈ బుర్రకథలు ఎంతగానో ఉపకరించాయి. ప్రారంభ దశలో బుర్రకథలు ఏ విధంగా ఉపయోగపడ్డాయో ఇప్పుడు తెలుసుకుందామా? స్వాతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం గుట్టు రట్టు చేయడానికి జమీందారులు, పెత్తందారులు ప్రజలను పీడించే తీరుతన్నులను వివరించడానికి బుర్రకథ వజ్రాయుధంగా ఉపకరించింది. వామపక్ష భావజాలంతో సామ్యవాద సిద్ధాంతాలు ప్రచారంలో జానపద ప్రదర్శన కళారూపాలు మిక్కిలి సహకరించాయి. ప్రత్యేకించి బుర్రకథ ప్రాముఖ్య ప్రధానమైనది. తెలంగాణ విమోచన పోరాటంలో బుర్రకథ ప్రజానాట్య మండలి చేతిలో సానలు తీరి ప్రజల్లోకి చొచ్చుకొని పోయి ప్రజలకు వివిధ విషయాలను వివరించి చైతన్యవంతుల్ని చేయడంలో బాగా ఉపకరించింది. బుర్రకథలు సామాజిక సమస్యలను ఎత్తి చూపడమే కాక వాటితో పాటు హాస్యం నటించడంతో ప్రజలు ఉత్తేజపూర్వకంగా చూసి విషయాలను గ్రహించగలిగారు. ఇక స్వాతంత్ర్యానంతరం బుర్రకథలు ఏ విధంగా ప్రయోజనాన్ని చేకూర్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. సామాజిక రుగ్మతలైన సాంఘిక దురాచారాలను దుయ్యబట్టి సంఘ సంస్కరణకు బుర్రకథలు ఉపకరించాయి. వరకట్న దురాచారం, కులమతాల విభేదాలు రూపుమాపడానికి, స్త్రీ జనోద్ధరణకు, వెట్టి చాకరీ నిర్మూలనకు ఈ బుర్రకథలు ప్రబోధించాయి. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, సహకార వ్యవసాయం, హరిత విప్లవం, శ్వేత విప్లవం, దేశభక్తి ప్రబోధం మొదలైన ముఖ్యాంశాల ప్రచారార్థం బుర్రకథలు ప్రజల్లోకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తూ చొచ్చుకొని పోయాయి. ప్రస్తుతం బుర్రకథల ప్రయోజనం ఎలా ఉందండి? ప్రజలను చైతన్యపరచడానికి బుర్రకథలు ప్రధాన సాధనాలుగా ప్రయోగిస్తున్నారు. అక్షరజ్యోతి, సాక్షరతా మిషన్ ద్వారా నిరక్షరాస్యులను చదువరులుగా చేయడం, కుటుంబ నియంత్రణ, శిశు సంరక్షణ, సారసంహారం, సామాజిక రుగ్మతలైన వరకట్న నిర్మూలన, బాల్య వివాహాల ఖండన, బాల కార్మిక వృత్తి నిర్మూలన, లంచగొండితనం, అక్రమార్జనల ఖండన, మహమ్మారి అయిన ఎయిడ్స్ వ్యాధి నివారణ మొదలైన వాటికి బుర్రకథలు ప్రజలకు ఉపకరిస్తూ ఉన్నాయి. అలాగే ఈనాటి ప్రభుత్వ పథకాల్లో ముఖ్యమైన విద్య, వైద్య, ఆరోగ్యం, బాలికా సమృద్ధి యోజన, బాల కార్మిక వృత్తి నిర్మూలన, అక్షర సంక్రాంతి, నీరు మీరు, వన సంరక్షణ మొదలైన అనేక పథకాలను తెలియజెప్పడానికి, ప్రచారానికి ఈ బుర్రకథలు ఉపయోగిస్తున్నాయి. బుర్రకథ ప్రజల వినోదార్థమే ప్రారంభమైంది, కానీ ప్రయోజనం కూడా సాధించాలన్న కోరికతో ప్రజా చైతన్యం కోసం విజ్ఞానాన్ని ప్రదానం చేయడం లక్ష్యమైంది. ఇందులో సంగీతం, అభినయం, సాహిత్యం ప్రజలకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కూరుస్తూ వచ్చాయి. జాతీయోద్యమ కాలంలో దేశభక్తిని ప్రబోధించాయి. ప్రారంభంలో కాంగ్రెస్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రచారం చేయడానికి ఉపకరించాయి. తెలంగాణ విమోచన పోరాటోద్యమ కాలంలో ప్రజానాట్య మండలి ఈ బుర్రకథల మూలంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి అద్భుతంగా ప్రయత్నించి విజయం సాధించింది. ఈనాడు సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి చక్కటి మాధ్యమంగా, ప్రసార ప్రచార సాధనంగా బుర్రకథ ఉపకరిస్తోంది. కథాగేయ గానం చాలా ముందటి కాలంలో ఉన్నప్పటికీ, మొదటి నుంచి బుర్రకథలనే పేరు లేకపోయినా తరువాతి కాలంలో జంగం కథలు, జకుముక్కుల కథలు, తందాన పాటలు, యక్షగానాల నుంచి కానీ ఈ బుర్రకథలు ఏర్పడ్డా నాడు నేడు సామాజిక ప్రయోజనాన్ని సాధించే లక్ష్యంలో ఇవి చాలా విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయనడంలో సందేహం లేదు. ఇవి ఫ్రెండ్స్ బుర్రకథకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాము, ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. వచ్చే వారం మరొక అంశంతో, ఆనాటి వినోద కార్యక్రమాలకి సంబంధించిన మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్, వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం. May 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.